பூர்ணமதம் பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 30வ பேஜி, 6வ மந்திரம். அதீத்யப்யமந்தத் ஸமுகாச்ச யோனிர் ஹஸ்தாப்யாம் ச அக்னிமஸ்ருஜத் தஸ்மாதேதத் உபயம் அலோமகம் அந்தரதஹ அலோமகாஹி யோனிரந்தரதஹ தத்யதிதமாஹுஹ அமும் யஜாமும் யஜேதி ஏகைகம் தேவம் ஏதஸ்யைவ சாவி ஸ்ருஷ்டிஹ ஏஷ உஹ்யேவ சர்வே தேவாஹ அத யத கிஞ்சிதேதமார்த்ரம் வேதமார்த்ரம் தத்ரேசதோ அஸ்ருஜத ததுசோமஹ ஏதாவத்வா இதம் சர்வம் அன்னம் சைவா அன்னாதம் ச வா அன்னாதம் சோமயேவாண்ணம் அக்னிரன்னாதஹ சைஷா ப்ரஹ்மணோதி ஸ்ருஷ்டிஹ யத் ஶ்ரேயஸோ தேவான ஸ்ருஜத அத யன்மர்த்யஹ சஹ அன்னம் ருதா ஸ்ருஜத தஸ்மாதி ஸ்ருஷ்டிஹ அதிஸ்ருஷ்ட்யாம் யஸ்யைதஸ்யாம் பவதி யஹ ஏவம் வேத ప్రజాపతి స్తుతి గురించి ఈ యొక్క బ్రాహ్మణంలో మనం తెలుసుకుంటున్నాం. పురుషవిధ బ్రాహ్మణం. ఇక్కడ ప్రజాపతి ఆ పదవిని ఎలా పొందాడు అనే విషయాన్ని తెలియజేసి తర్వాత ప్రజాపతి సృష్టి చేశాడు అని చెప్తోంది మంత్రం. అసలు ఆ ప్రజాపతి పదవి ఎలా వచ్చింది అనడానికి, మామూలు మనిషి యజ్ఞయాగాదులు చేసి ఉపాసనలు చేస్తే ఏ ఏ ఉపాసనలు చేయాలి అంటే అశ్వవిరాడ్ ఉపాసనం అని చెప్పబడింది, అగ్నివిరాడ్ ఉపాసనం, ప్రాణహిరణ్య గర్భ ఉపాసనం. అనేక ఉపాసనాలు చేయడం వలన మానవుడే ప్రజాపతి పదవిని పొందుతాడు. ప్రజాపదవి పొందడమే కాదు, ఆ పదవిలో ఉండే గౌరవాన్ని మొత్తం పొందుతాడు. ఆ పదవి వల్ల వచ్చేటటువంటి గౌరవం, పురస్కారాలు అన్నీ కూడా పొందుతాడు. ఇంకా ఏం పొందుతాడు అంటే క్రమముక్తిని పొందుతాడు అన్నాడు. క్రమముక్తిని పొందుతాడు అని చెప్పి తర్వాత ఆ ప్రజాపతికి ఒక శక్తి వస్తుంది, సృష్టి చేసే శక్తి, సృష్టించే శక్తిని పొందుతాడు అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ సృష్టి ఎలా చేశాడు అని అంటే బ్రహ్మదేవుడు ప్రజాపతి మొదట తాను భగవంతుడు చే సృష్టింపబడ్డాడు. సృష్టింపబడి అంటే మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తిని భగవంతుడు మానవుడిగా పుట్టించిన తర్వాతనే మానవుడుగా ఉన్న వ్యక్తిని ప్రజాపతి పోస్టుకి ఎదుగుతాడు మనిషి. అలా ఎదిగినప్పుడు ఆ భగవంతుడు అన్ని విద్యలు ఇస్తాడు ఆ ప్రజాపతికి, జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ ప్రజాపతి ఏం చేస్తాడు అంటే, నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకొని భయపడతాడు మొదట. తర్వాత నేను ఎందుకు భయపడాలి, ఒంటరిగా ఉన్నప్పుడు రెండోది లేదు కదా అని మళ్ళీ తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. అలా ధైర్యం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక్కడిగా ఉంటే ఏం ఆనందిస్తాను, అందుకని సృష్టి చేద్దాం అని చెప్పి తనలో నుంచే మనుష్యత రూపాలని పుట్టిస్తాడు. ఈ మనుష్యత రూపాలు ఇద్దరు కూడా పురుష స్త్రీలు ఇద్దరు, ఒక శతరూప అనేక జీవరాశులుగా మారుతూ ఉంటుంది స్త్రీ రూపంగా. అప్పుడు మనువు అనేక పురుష రూపాల్లో మనుష్యుల శరీరం నుంచి పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పిపీలిక, చీమల వరకు, అంటే చీమల గురించి కూడా చెప్పబడింది బృహదారణ్యకంలో. చీమలు అంటే మనం లెక్క లేకుండా చూస్తాం, బృహదారణ్యకంలో దానికి పెద్ద ప్లేస్ అనమాట. పిపీలిక అని చీమ చిన్నదే, పేరు పెద్దది. పిపీలిక అనేది సంస్కృతం పేరు చీమకి. ఈ చీమ వరకు ఆయన సృష్టించాడట. ఈ మనుష్యత రూపలే ఇన్ని రకాలుగా వివిధ రూపాలుగా అయినాయి. ఇది మానవుల, పశువుల, వృక్షాలు, కీటకాల సృష్టి. తర్వాత ఈ ఆరవ మంత్రంలో ఏం చెప్పబడింది అంటే, క్రిందటి వారం ఈ మంత్రం చదివాము, కొన్ని ముఖ్య విషయాలు చెప్పాను. అందులో దేవత సృష్టి చేయబడింది, దేవతల యొక్క సృష్టి. ఈ దేవతా సృష్టి చెప్పేటప్పుడు అగ్నిదేవత, సోమదేవత ఆ ఇద్దరు దేవతలను గురించి మనకు ఇక్కడ వివరంగా చెప్తున్నారు. మంత్రంలో ఏం చెప్పబడుతోంది ఇక్కడ ఈ మంత్రం యొక్క విషయం ఏమిటంటే, అథ ఏతత్ అభ్యమంథత. ఈ ప్రజాపతి వీళ్ళని ఎలా సృష్టించాడట, అగ్నిదేవతని, సోమదేవతని. వీళ్ళకి నాలుగు పేర్లు ఉన్నాయి. అగ్నిదేవుడికి నాలుగు పేర్లు, సోమదేవుడికి నాలుగు పేర్లు. ఆ నాలుగు పేర్లు ఏమిటో చెప్పి తర్వాత వీళ్ళు ఎలా సృష్టింపబడ్డారు అనేది చెప్తాను, మంత్రంలోకి వెళతాం. ఈ అగ్నిదేవతకి అధిష్టాన దేవత అని పేరు. అగ్నిదేవత, సోమదేవత ఇద్దరు అధిష్టాన దేవతలు. అగ్నిదేవత సోమదేవతకి చంద్రదేవత అని పేరు. అగ్ని, చంద్ర, ఇది మొదటి పేరు. రెండవ పేరేంటి అగ్నిదేవుడికి అంటే, వైదిక కర్మలలో చేసేటటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ వైదిక కర్మ అగ్ని అని పేరు ఆయనకి. వేదాలలో చెప్పబడినటువంటి అగ్నిహోత్రాలు చేస్తారు కదా, ఆ అగ్నిదేవత ఈయన. కొరియర్ సర్వీస్ చేస్తుంటాడు కదా, మనం ఆ దేవతలకు ఇచ్చినప్పుడు ఈయన తీసుకువెళ్ళి ఆ దేవతలకు ఇస్తాడు ఈ అగ్నిదేవుడు. వేదాలలో చెప్పినటువంటి యజ్ఞయాగాదుల్లో అగ్నిహోత్రం చేస్తే ఆ అగ్నిహోత్రంలో మనం అనేక ద్రవ్యాలు వేస్తాం. అగ్నిహోత్రంలో ఆ అన్ని ద్రవ్యాలు వేసేటప్పుడు ఫలానా ఫలానా దేవతకి ఇవ్వాలి అని చెప్పి చెప్తాం మనం. అగ్నిదేవుడు ఆ విధంగా అన్ని దేవతలకు అందిస్తాడు అని ఇక్కడ అనేక ద్రవ్యాలు మనం వేస్తాం. ఆ ద్రవ్యాలలో ఒకటి సోమరసం. సోమరసాన్ని ఆ యొక్క అగ్నికుండంలో వేస్తారు. ఈ అగ్నిదేవుడు భక్షిస్తాడు దాన్ని, ఆ సోమరసాన్ని స్వీకరిస్తాడు. ఏమి యజ్ఞాలు చేస్తారు అంటే, అగ్నిహోత్రంతో సప్త పాక యజ్ఞము అని, సప్త హవిరి యజ్ఞము అని, సప్త సోమ యజ్ఞం అని అనేక యజ్ఞాలు ఉన్నాయి. మనకు ఆ పేర్లే నూతనంగా ఉంటాయి. వెనకటి కాలంలో అందరూ యజ్ఞాలు సాధారణంగా చేసేవాళ్ళు, మనం పూజ చేసినట్లే ఇంట్లో. వాళ్ళకి సప్త హవిరి యజ్ఞ, సప్తపాక యజ్ఞ, సప్త సోమ యజ్ఞ ఇవన్నీ చేయడం చాలా సాధారణం. మూడవ పేరేమిటి ఈ అగ్ని కంటే, మన పొట్టలో ఉన్నటువంటి, ఉదరంలో ఉన్నటువంటి అగ్ని జాఠరాగ్ని అంటాం. ఈ దీనికి కూడా ఈ యొక్క ఫైర్ జ్యూస్ అంటారు, చూసారా లోపల పొట్టలో. ఇవి యొక్క జ్యూస్ని కూడా జాఠరాగ్ని అంటారు. అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణింప చేసుకునేటటువంటి సోమ అగ్ని, దాన్ని జాఠరాగ్ని అంటాం. తెలుగులో చెప్పాలంటే జఠర రసం. జఠర రసం మన పొట్టలో ఉంటుంది. ఆ జఠర రసం ఎవరు అంటే అగ్నిదేవుడే. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, నేనే వాళ్ళ యొక్క పొట్టలో ఉండి వైశ్వానర అగ్నిగా ఉంటాను, జాఠరాగ్నిగా ఉంటాను, ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటాను లోపల ఉండి అన్నాడు. మనకు అవన్నీ తెలియవు, తినడం వరకే మనకు తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు పొట్టలో. కానీ భగవంతుడు అగ్నిరూపంగా అందులో ఉంటాడు. ఇది మూడవ పేరు జాఠరాగ్ని. నాలుగవ పేరు ఏం చెప్పాం అంటే వేదాంత అర్థం. అది వేదాంత అర్థంలో చెప్పాం ఏమిటంటే భోక్త అని అర్థం. భోక్త అంటే అన్నీ అనుభవించేవాడు. అగ్నిహోత్రంలో అన్నీ వేస్తే ద్రవ్యాలన్నీ అనుభవిస్తాడు అగ్నిదేవుడు. అదేవిధంగా అగ్నిదేవుడు భోక్త అని పేరు, అన్నీ అనుభవించేవాడు. శబ్దస్పర్శ రూపరసగంధాలను అన్నిటిని కూడా ఎవరైతే అనుభవిస్తాడో వాడు అగ్ని అని పేరు. అదొక అర్థం భోక్త అని పేరు. కనుక ఈ యొక్క భోక్తృడు, భోక్త ఎవరంటే జీవ అన్నాడు. ఈ భోక్తృ జీవుడే అగ్ని అని పేరు. అన్ని విషయాలను ఎవరైతే అనుభవిస్తున్నాడో, తినేవి చూసేవి శబ్దం అన్ని రకాలైనటువంటివి అనుభవిస్తూ ఉన్నటువంటి జీవుడే భోక్త కదా. కనుక భోక్త అగ్నిదేవుడు, భోక్త జీవుడు కనుక జీవుడే ఆ అగ్ని అని అర్థం. అదేవిధంగా సోమరస దేవతకి కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏమిటంటే అన్నరస అని పేరు. సోమదేవతకి అన్నరస అని పేరు. చంద్రదేవత అని ఒక పేరు, తర్వాత అన్నరస అని మరొక పేరు. అన్నరసం అంటే మనం తినే ఆహారం. అన్నరసేనైవ భూత్వా అన్నరసేన వృద్ధిం ప్రాప్య అన్నరసేన విలీయం, అంటే అన్నం నుంచే కదా పుడతాం. అన్నరసం అనేటువంటిది సోమదేవత అని అర్థం, మనం తినే ఆహారం అన్నరస. మరొక పేరు ఈ సోమదేవతకి భోగ్య ప్రపంచ. భోగ్య ప్రపంచ సోమరసం అగ్నిహోత్రంలో వేస్తాం. భోగ్యం అది అగ్నిదేవతకి భోగ్యం. అగ్నిదేవత భోక్త అంటే అనుభవింపబడేది అని అర్థం. అనుభవించేవాడు అనుభవింపబడేది, భోక్త అనుభవించేవాడు, భోగ్యం అనుభవింపబడేది. ఆహారమే అనుభవింపబడుతున్నాం కదా, మనం అనుభవిస్తున్నాం కదా ఆహారాన్ని. అనుభవించేవాడెవరు? జీవుడు భోక్త. ఆహారం భోగ్యం, మన చేత అనుభవింపబడుతున్నది. ఆహారమే కాదు, శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ కూడా మన చేత అనుభవింపబడుతున్నాయి. ఈ ప్రపంచమంతా కూడా భోగ్య ప్రపంచం, మన చేత అనుభవింపబడుతున్నది అని అర్థం. భోక్త భోగ్య ప్రపంచ అని అర్థం. ఈ దేవతల సృష్టిలో మొదట వీరిద్దరు అన్నమాట, అగ్నిదేవత సోమదేవత. భోక్తృప్రపంచ భోక్త భోగ్యం. అన్నం అన్నాదహ, అన్నం అనేది సోమరసం. అన్నాదహ అనే తినేవాడు. ఎలా సృష్టించాట ఈ దేవతలని అని చెప్పి మంత్రం చెప్తోంది. చిన్నపిల్లలు రెండు చేతులు నోట్లో పెట్టుకుంటారు, చూసారా? చిన్నపిల్లలు మన చేతులు బయటికి తెస్తూ ఉంటాం, వాళ్ళు రెండు చేతులు నోట్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటారు. పోవు పాపం, ఆ పోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే బ్రహ్మదేవుడు ఏం చేశాట, రెండు చేతుల్ని, ఈ రెండు అరిచేతుల్ని నోట్లో పెట్టుకొని మథనం చేశాట. మంథనం, మనం ఎట్లయితే మజ్జిగ చిలుకుతాం చూసారా, అలా చేశాట. అలా చేసేటప్పుడు ఈ అగ్నిదేవత సోమదేవతలు పుట్టారట అని మంత్రం చెప్తోంది. హస్తాభ్యాం చ అగ్ని అసృజత, ఈ చేతుల చేతనే ఆ నోట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అగ్ని సృష్టించాడు అన్నట్టు, అంతే. ఆ రాగానే అగ్ని వచ్చేసింది అని శాస్త్రం చెప్తుంది. భూపాదం యస్య నాభిర్వియదసుర నీలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశ శిరోద్యౌ ముఖమపి దహనః. ముఖం అపి దహనః, ముఖమే. అందుకని నోరంతా వేడిగా ఉంటుంది చూసారా, ఎప్పుడు నోరు వేడిగా ఉంటుంది. అందుకని థర్మామీటర్ ఎక్కడ పెడతారు, అంగిట్లో పెడతారు, టెంపరేచర్ అక్కడే ఉంటుంది. ఈ చేతులు అక్కడ తిప్పడం వలన ఏమైందంటే అగ్ని పుట్టడం వలన అలోమ అలోమకాహ. లోమం అంటే వెంట్రుకలు, ఆ అగ్ని పుట్టడం వల్లనే నోట్లో ఎక్కడ వెంట్రుకలు లేవు, శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి, పొడవు వెంట్రుకలు పొట్టి వెంట్రుకలు అన్నీ ఉన్నాయి కానీ నోట్లో వెంట్రుకలు లేవు కదా అని చెప్పి ఉపనిషత్తు జోక్ వేస్తోంది. ఆ నోట్లో చేతులు పెట్టి తిప్పడం వల్లనే అగ్ని పుట్టడం వలన శరీరం అంతా వెంట్రుకలు ఉన్నప్పటికీ కూడా, లోమం ఉన్నప్పటికీ కూడా నోట్లో మాత్రం వెంట్రుకలు లేవు. కారణం ఏమిటంటే అక్కడ ఏదైతే ఆధారమో అక్కడ లోమాలు ఉండవు. యోనిహి అంటే గర్భం, తల్లి గర్భం కూడా చూడండి, మాతృగర్భంలో కూడా వెంట్రుకలు ఉండవు, లోమాలు ఉండవు. అక్కడి నుంచే కదా శిశువు వస్తాడు బయటికి. అంటే యోని అంటే ఏమిటి, ఆధారం. ఈ దేవతలు రావడానికి ఆ ప్రజాపతి యొక్క నోరు ఆధారం, యోని అంటే ఆధారం. ఎత్ర ఎత్ర యోనిత్వం తత్ర తత్ర అలోమకత్వం, ఎక్కడెక్కడైతే ఆధారత్వం ఉంటుందో అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. అందుకని ఇంత, అందుకని అరచేతులకు కూడా వెంట్రుకలు ఉండవు. చూసారా, ఇక్కడి నుంచి మొదలైతే మళ్ళీ వెంట్రుకలు, అరచేతుల్లో వెంట్రుకలు ఉండవు. ఎందుకంటే అక్కడ అగ్ని స్పర్శ వలన వెంట్రుకలు ఉండవట అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. అలోమకాహ అంతరతః, అలోమకాహి యోనిహి అంతరతః, గర్భంలో కూడా యోని అంటే ఎక్కడెక్కడ ఆధారత్వం ఉన్నదో అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు, కేశములు ఉండవు. తద్ ఎదిదమాహు, అందుకనే చెప్తారు ఏమని, అముం యజామం యజేతి, ఈ దేవతకి ఇది నివేదించు, ఆ దేవతకి ఇది నివేదించు అని చెప్పి చెప్తుంటారు. ఇంద్రుడికి అది హవనం చెయ్యి, వరుణుడికి ఇది చెయ్యు, అగ్నిదేవుడికి ఇది ఇవ్వు అని చెప్పి చెప్తుంటారు. అముం యజేత, యజ అంటే ఏంటి, యజ్ఞం చెయ్యి అని. ఆ దేవతలకి ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అంటుంటారు కదా. నవగ్రహాలన్నీ చుడుతున్నారు, వాళ్ళందరూ దేవతలేగా, ఎన్ని తీసుకెళ్తుంటారు చూడండి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకం, వాళ్ళకి వస్త్రం వేరు, ఉప్పు వేరు, డ్రెస్ వేరు, వాళ్ళకి సపరేట్ సపరేట్, వాళ్ళకి ఆయనకి ఆ దేవుడికి ఇది ఇవ్వు, ఆ దేవతకి ఇది ఇవ్వు అంటుంటారు కదా. అట్లాగే ఇక్కడ కూడా దేవతలకి ఆహుతి చేస్తూ ఉంటారు. ఏకైకం దేవం, ఒక్కొక్క దేవుడికి సపరేట్గా, ఆయనకని సపరేట్గా ఉంటాయి కొన్ని టేస్ట్లు, ఆయన రుచులు ఆయనవి. ఆ దేవతలకి ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి. తర్వాత ఏతస్యవ విసృష్టి, ఈ సృష్టిని చేసిన తర్వాత ఏషవు హేవ సర్వే దేవాః అథ యత్కించిత్ ఇదం ఆర్ద్రం. ఇంతవరకు అగ్ని సృష్టి, ఈ విధంగానే అందరూ దేవతలు పుట్టారు అని చెప్పారు. శాంపుల్ ఒక అగ్నిదేవుని చెప్పి మిగతా దేవతలందరూ పుట్టారు అన్నారు. మరి రెండవ సోమదేవత ఎలా పుట్టింది అంటే ఆర్ద్రం. ఆర్ద్రం అంటేంటి, ద్రవరూపం. ద్రవరూపంలో ఉన్నటువంటి అంటే అచేతనమైనటువంటి భోగ్య ప్రపంచం, ఈ ప్రకృతి అంతా కూడా అని అర్థం. ఇప్పుడు మనం ఉన్నాం, మనం అనుభవించడానికి ఎన్ని కావాలి, ఉదయం నుంచి రాత్రి దాకా. చెవులు ఇచ్చాడు, వినడానికి శబ్దం కావాలి కదా, లేకపోతే నీ చెవులు ఉండి ఏం ప్రయోజనం. కళ్ళు ఇచ్చాడు, చూడడానికి రూపం ఉన్నటువంటివి కావాలి కదా, రంగులు కావాలి కదా. ముక్కు ఇచ్చాడు, వాసన చూడటానికి పదార్థాలు ఉండాలి కదా. కనుక చేతనమైనటువంటి జీవుడు భోక్త కావాలి అంటే భోగ్యమైన వస్తువు ఉంటేనే కదా. ఆ భోగ్య ప్రపంచం అచేతనమై ఉండాలి. అది కూడా చేతనమైంది అనుకోండి, మనం ఇడ్లీ తినటానికి ఇడ్లీ పెట్టుకుంటే నన్ను తింటావా నువ్వు అని చెప్పి అది పారిపోతుంది. అందుకని భోక్త అయినవాడు చేతనం. పెన్ను రాస్తున్నాం అనుకోండి, పెన్ను కూడా చేతనమైతే ఏమంటుంది, ఎప్పుడు నాతో గీకుతూ ఉంటాడు, నన్ను పోతానంటుంది, వెళ్ళిపోతానంటుంది. మనం వాడే తాళం చేతులు ఏమిటి, చెప్పులు ఏమిటి, బ్యాగ్ ఏమిటి, వస్త్రం ముఖ్యంగా, మరి రకరకాలైన వస్తువులు మనం దగ్గర పెట్టుకుంటున్నాం, వాడుకుంటున్నాం మన అవసరానికి. మరి అవి కూడా చేతనమైతే మన దగ్గర ఉంటాయా, ఉండవు. అందుకని అచేతనమైనటువంటి ఆర్ద్ర అంటే ఇక్కడ ప్రకృతి ప్రపంచం, అచేతన ప్రపంచం అని అర్థం. సోమదేవతని అచేతన ప్రపంచంతో పోల్చబడింది భోగ్య ప్రపంచం. అందుకనే హాయిగా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నారు మీరు, కళ్ళజోడు కదలకుండా చేతనం లేకపోతే పెట్టుకున్నారు కానీ అది కూడా చేతనం అయితే కనుక ప్రాబ్లం. అన్నీ చూడండి, భగవంతుడి సృష్టి ఎంత చక్కగా చేశాడో. భోక్త భోగ్యం, భోక్త భోగ్యం చేసిన తర్వాత భోగ్యం అచేతనం, భోక్త చేతనం, ఇంత తెలివిగా సృష్టి చేశాడు. మనం చేయగలమా, అది ఇక్కడ విషయం. ఆర్ద్రం తద్రేతసహ అసృజత. రేతసహ అంటే ఈ యొక్క జడ ప్రపంచం ద్రవరూపంలో ఉన్నటువంటి రేతసహ అసృజత తదు సోమః, దాన్నే సోమదేవత అన్నారు, చంద్రదేవత అన్నారు. ఇక్కడ రసహ అంటే ఏమిటి, ప్రతి పదార్థంలో ఒక రుచి ఉంటుంది, ఒక రుచి ఉంటుంది, దానికని ఒక టేస్ట్ ఉంటుంది, ఆ రసాన్నే సోమదేవత అన్నారు. ఈ సోమం అనేది ఇంకొక అర్థం ఏంటంటే సోమరసాన్ని అగ్నిలో వేసేటప్పుడు ఆ సోమరసం తయారు చేయడానికి సోమ లతను తీసుకొస్తారు, ఆ లతను బాగా రుబ్బాలి, మథించిన తర్వాత రసం తీస్తారు, దాన్ని ఆ రసాన్ని ఆ అగ్నిలో వేస్తారు, అది ద్రవమే కదా, కనుక అది అన్నరసంతో పోల్చబడింది, ఆహారంతో పోల్చబడింది, భోగ్యంగా పోల్చబడింది, అనుభవింపబడేది కదా, అనుభవించేవాడు అగ్నిదేవత జీవతో పోల్చబడింది, కనుక ఇవన్నీ కూడా తదు సోమః. తర్వాత ఇదం సర్వం అన్నం చ ఏవ అన్నాదంచ, ఈ మొత్తం కూడా ఏమిటి, అన్నం అన్నాదం. అన్నాద అంటే ఆహారాన్ని తీసుకునేవాడు, చూసేవాడు, వినేవాడు, అనుభవించేవాడు. ఇక్కడ అన్నాద అంటే అన్నం అని కాదు అర్థం, అన్నం అత్తి ఇది అన్నాద. అన్నం అంటే ఏమిటి, శబ్దం, రుచి, వాసన, రంగు తెలుసుకునేవాడు, అనుభవించేవాడు, అన్నాద. అన్నం అంటే అనుభవింపబడేది. నీరు తాగుతున్నాం, నీరు అన్నం, తాగేవాడు అన్నాద. శబ్దం అన్నం, శబ్దాన్ని అనుభవించేవాడు శ్రోత అన్నాద. అట్లా మనం అన్నీ చూసుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి ఇదే కదండి మనం చేసేది, శబ్దాలు వింటాం, రూపాలు చూస్తాం, వాసనలు చూస్తాం. ఇది చేయకుండా ఒక్క క్షణం ఉండండి, మొబైల్ చూస్తాం. కరాగ్రే వసతే లక్ష్మి కాదు, ఇప్పుడు స్వామీజీ జోక్ వేస్తారు, కరాగ్రే వసతే మొబైల్ అన్నారు. పొద్దున్నే లేవంగానే ఏమి ఎస్ఎంఎస్, వాట్సప్, వాట్సప్ మనం వద్దన్నా వస్తాయి. ఏంటి మనిషికి ఉదయం లేవంగానే ఇదే కదా భోగ్య ప్రపంచమే కదా ప్రధానం, ఉదయం లేవగానే అది అన్నం అన్నాదంచే. తర్వాత సోమః ఏవ అన్నం, సోమరసం అన్నంతో, సోమదేవత చంద్రదేవత అన్నంతో పోల్చబడింది. అందుకని గామా విశ్యచ భూతాని ధారయామ్యహం ఓజస, సోమ అంటే చంద్రుడు, చంద్రుడి వెన్నెల వలన ఆ చెట్ల యొక్క కాయలు కూరగాయలు పండ్లన్నీ కూడా సోమదేవత నుంచి రసాన్ని పొందుతాయిట, టేస్ట్ ఆ చంద్రకిరణాల ద్వారా. ఈ పండ్లు నరిష్మెంట్ అంటారు చూసారా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఈ పండులో ఈ విటమిన్ ఉంటుందండి, ఆ పండులో ఆ విటమిన్ నుంచి చదువుతాం మనం. ఇవన్నీ ఎవరిచ్చారు, అందులో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నరిష్ చేశారు ఆ పండ్లని ఆ విటమిన్స్తో అంటే చంద్రుడు, ఆయన దగ్గర అంత రసం ఉంది, ఆ సోమదేవత దగ్గర, చంద్రదేవత దగ్గర. అవన్నీ మనం అనుభవించడానికే కదా, ఎన్ని పండ్లు చూడండి, ఎన్ని పండ్లు వస్తున్నాయి. ఇంతకుముందు అయితే సీజనల్ అనేవాడు, ఇప్పుడు అన్ని సీజన్లు అన్నీ వస్తున్నాయి. అట్లా చేస్తున్నాం మనం వచ్చేటట్లు, ఎందుకంటే ఆశ ఎక్కువైపోయింది, ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో తినొచ్చు కదా. అట్లా కాదు, మనిషికి ఎంత ఆశ పెరిగిందంటే ఎందుకు ఆ సీజన్లోనే రావాలి, అన్ని సీజన్లో వస్తే నేను అనుభవించవచ్చు కదా అని చెప్పి అన్ని సీజన్లో వచ్చేటట్లు చేస్తున్నాడు, కానీ దానికి ఒరిజినల్ టేస్ట్ ఉండదు. మనిషి ప్రయత్నం చూడండి, ఎంత ఆశ అంటే దురాశాపరుడు మనిషి. ఏ సీజన్లో ఆ వేడికి ఆ చల్లదనానికి దానికి తగినట్లుగా ప్రకృతి సహజంగా ఆ పండ్లు పూలు వస్తే దాని దానికి ఆ వాసన ఉంటుంది, అది పండుతుంది. ఒక్కొక్క పండుకి ఈ చల్లదనం, ఈ వేడి, ఉష్ణత ఉండాలని ఉంటుంది టెంపరేచర్, అప్పుడు అది పండి చక్కగా రుచినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏమిటయ్యా అంటే అన్ని సీజన్లో రావడం వల్ల దాన్ని పండించాలి కదా, పండించాలంటే బ్రోమైడ్ వేసి ఇంకేదో వేసి ఏమిటది ఏవో కలుపుతున్నారు కదా ఇప్పుడు అన్ని పొట్లాలు పెట్టి దగ్గర. ఒక జోక్ చదివా నేను, మీరు కూడా చూసారేమో తెలియదు, కాక్రోచ్ రెండు కాక్రోచ్లు మాట్లాడుకుంటున్నాయి, వీడేమో మందులు వేస్తున్నాడు చెట్టుకి, అంటే పురుగు పట్టకుండా మందేస్తారు కదా, మందేస్తూ ఉంటే ఇవి రెండు చూస్తున్నాయి వాడిని, చూసావా ఆ మందంతా వాడు చల్లుతున్నాడు ఆ పండ్ల మీద, అవి మనం తింటే మనం చచ్చిపోము అని చెప్పి ఇప్పుడు రెండు మాట్లాడుకుంటున్నాయి. రెండో చెప్తోంది, మనం చచ్చిపోవడమే కాదు ఆ పండ్లు తిన్నవాళ్ళు చచ్చిపోతాం, ఆ పండ్లు తిన్నవాళ్ళు చచ్చిపోతారు అంటున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. మళ్ళీ బాగుంది జోక్. మనం అనుకుంటున్నాం పురుగుల నుంచి బాధ నుంచి తప్పించడానికి మందులు వేస్తున్నారు వాళ్ళు, దానికి ధాన్యం మీద అంతా కూడా అవే కదా వేస్తున్నారు. అవి మనకు పాఠం నేర్పుతున్నాయి, మనం చచ్చిపోవడమే కాదు ముందు వాళ్ళు చచ్చిపోతారు. మనిషికి తెలియడంలా అది. హానికరమైనటువంటి రంగులు, హానికరమైనటువంటి మందులు వేసి ఎంత ప్రమాదం తెచ్చుకుంటున్నామో ప్రాణానికి. అవన్నీ తర్వాత క్యాన్సర్కి దారి తీస్తాయని చెప్పి ఇప్పుడు వాపోతున్నారు అందరు. కానీ మనిషి ఎన్ని కల్తీలు చేస్తున్నాడు, ఎన్ని నష్టాలు కలిగిస్తున్నాడు మనిషి. కనుక ప్రకృతిని ఎప్పుడు కూడా ఏదో జయించాలనే దృష్టితో చేయకూడదు. మనిషికి అతి ఆశ ఉంటే ఏమవుతుందంటే, పొలమైనా అంతే, 6 నెలలకి ఇంత పొలం, ఇంత మాగాణి, ఇంత ధాన్యం అని వస్తుంది. అది అతి ఆశ వల్ల ఏం చేస్తారంటే 3 నెలలకోసారి కాస్త ఇంకా ఎరువులు వేసి రకరకాలైనటువంటి కెమికల్స్ వేసి ఏదేదో పండించాలని చూస్తాడు. ప్రకృతి భూమిని నాశనం చేస్తున్నాడు. గాలిని పోగొట్టుకున్నాం, నీరును పాడు చేసుకున్నాం, భూమిని పాడు చేసుకుంటున్నాం, అగ్నిని ఏం చేయలేకపోతున్నాం, అదొకటే. ఆకాశాన్ని ఏం చేయలేము, 3 పంచభూతాలను పాడు చేశాం. ఏమిటవి? భగవంతుడు పంచభూతాలు 5 ఇస్తే 2 ఏం చేయలేకపోతున్నాం. అవి మనల్ని, ఎందుకంటే అగ్నిని ఏం చేయలేము మనం, ఆకాశాన్ని ఏం చేయలేం, వాయువుని పొల్యూట్ చేసేసాం, చేస్తూనే ఉన్నాం. ఇంకా ఢిల్లీలో పుట్టలేదు మనందరం లక్కీగా, అదే ఢిల్లీలో పుట్టలే. వాయువుని కలుషితం చేసాం, నీరు కలుషితం చేసాం, భూమిని కలుషితం చేస్తున్నాం, మనల్ని మనం కలుషితం చేసుకుంటున్నాం అన్నారు. అందుకని ఉపనిషత్తులు చదివితే అసలు ఆ ప్రకృతి అనేది ఎంతటి గొప్పది, మనకు ఎంత ప్రాణాన్ని ఇస్తున్నది మన జీవితాన్ని అనే విషయం తెలుస్తుంది మనకు. మన ఋషులందరూ కూడా చక్కగా ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో సూర్య ఆరాధన అని చెప్పి ఈ నిన్న మొన్న న్యూస్ చదివి ఉంటారనుకుంటా. చాలా చక్కగా ఆయన గుడ్ అటెంప్ట్ అది కదా. సూర్య ఆరాధన అనేటువంటిది చాలా అవసరం, అది మతాలకు అతీతమైనటువంటిది అని చెప్పి అందరూ సూర్య నమస్కారాలు చేశారు. 100 మంది 1000 మంది ఆంధ్ర అంతా, దానికి మనం చప్పట్లు కొట్టుకోవాలి. ఆయనకి ఆశీస్సులు అలా చేసినందుకు. చూడండి, సూర్య ఆరాధన అనేది ఎంత ముఖ్యం. సూర్య అంటే ఏమిటి? అగ్నిదేవత. అగ్నిదేవతే కదా, సూర్యుడి వల్లనే కదా మనకు అన్నీ లభిస్తున్నాయి. అందుకని అటువంటి అటెంప్ట్ చాలా గొప్ప అటెంప్ట్ అది. ఆ ప్రయత్నం చక్కగా నిర్విఘ్నంగా జరగాలని ఆశిస్తున్నాం. అట్లా రావాలి, మార్పులు రావాలి. వాళ్ళు కనుక చెప్తే ఎవరు మాట్లాడరు, నాయకుడు చెప్తే జనాలు పాటించి తీరాలి. అదే అమ్మా, ఆయన అన్నీ కోట్ చేస్తుంటారు, వసుధైవ కుటుంబకం అని అన్ని ఉపనిషత్తుల్లో కోటింగ్స్ అన్నీ చెప్తారు. ఎందుకంటే ఉపనిషత్తుల్లో చెప్పిన దాని ప్రకారంగా మనం జీవిస్తే ప్రపంచం మొత్తానికి శాంతి, అందరూ శాంతి సుఖశాంతులతో ఉండొచ్చు. అందుకని దాన్ని విడిచి నేల విడిచి సాము చేయకూడదు ఎవరు కూడా. నేల మీద ఉండి సాము చేయొచ్చు నువ్వు ఎంతైనా, కానీ నేల విడిచి సాము చేస్తే ఎట్లా ఉంటుంది? గుర్రపు స్వారీ. నేల విడిచి నేను పైన గుర్ర స్వారీ చేస్తానట్ట, పైన నుంచి కింద పడతాం. అందుకని మన ఋషుల పరంపరని ఆధారంగా చేసుకొని మన ఆర్థిక వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ అన్నీ ఉండాలి. అలా చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు దేశానికి క్షేమం, ప్రపంచానికి క్షేమం. కనుక ఇటువంటివన్నీ కూడా మనం గ్రహించాలి, అలాంటివన్నీ కూడా గ్రహించి దానికి ప్రోత్సహించాలి. ముందు మనం చేస్తున్నాం సూర్య నమస్కారాలు, యోగా నేర్చుకుంటాం, రోజు సూర్య నమస్కారాలు చేయాలి. సరే, అన్నాదహ తర్వాత అగ్నిరన్నాథ చెప్పి ఈ విధంగా స ఏషా బ్రహ్మణ అతి సృష్టి. ఇది బ్రహ్మదేవుడి చేత చేయబడినటువంటి ఉన్నతమైన సృష్టి, అతి సృష్టి. అతి సృష్టి ఎస్ శ్రేయస దేవాన్ అసృజత. ఈ శ్రేయస్సు దేవతలకు మనం ఇస్తే దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. కృష్ణ పరమాత్మకి ఇది ప్రమాణం ఇక్కడ, శ్రేయస్ అన్నమాట. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో, యహ ఏవం వేద, ఈ విధంగా అన్న అన్నాద అగ్నిదేవత సోమదేవత ఇవన్నీ తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో, అథ ఎన్ మర్త్యః మానవుడు, మర్త్యః అంటే మరణధర్మము కలిగినటువంటి మానవుడు, మరణ ధర్మము కలిగినటువంటి శరీరముతో కూడినటువంటి మానవుడు ఎన్ మర్త్యహాసన్ అమృతాన్ అసృజత, మర్త్యహాసన్ అమృతాన్ అసృజత. మర్త్యుడై పుట్టినటువంటి మనిషి ప్రజాపతి అయి మర్త్యులు కానటువంటి దేవతను సృష్టి చేయడం అతి సృష్టి కదా. ఇప్పుడు ఈ ప్రజాపతి అగ్నిదేవుణ్ణి సోమదేవుణ్ణి సృష్టించాడు. ఈ ప్రజాపతి ఎవరు? ఒకప్పుడు మానవుడు. ఎటువంటి మానవుడు? మర్త్యుడు. మరణధర్మం కలిగినటువంటి శరీరంతో ఉన్న మానవుడు మరణం లేనటువంటి దేవతలను సృష్టించడం అంటే గొప్పదండి, అతి సృష్టి కదా. మరి చూడండి ఎంత గొప్ప పదవిని పొందొచ్చో ఉపాసన చేస్తే. అది చెప్తున్నారు ఇక్కడ, అసృజత తస్మాత్ అతి సృష్టి. ఎందుకు అతి సృష్టి అని చెప్పబడింది? ఇది మానవుడై పుట్టి మర్త్యుడై ఉండి అమర్త్యులను దేవతలను, మర్త్యం అంటే మరణం లేనటువంటి దేవతను సృష్టించడం, మరి అతి సృష్టి కాదా? కనుక ఎవరైతే ఈ విధంగా అతి సృష్ట్యాం హి అస్య ఏతస్యాం భవతి యహ ఏవం వేద, ఏ మనిషి అయినా సరే ఇట్లాంటి ఉపాసన చేస్తే బ్రహ్మదేవుడి పదవి పొంది సృష్టి చేసే శక్తి వచ్చి మనుషుల్నే కాదు దేవతను కూడా సృష్టి చేసి అంత గొప్పవాడవుతాడు, క్రమముక్తిని పొందుతాడు అన్నాడు. అందుకని ఉపాసన స్తుతి ఇది, ప్రజాపతి యొక్క పదవి యొక్క స్తుతి. ఆ ప్రజాపతి పదవి వలన చేసేటటువంటి గొప్ప గొప్ప పనులు సృష్టి లాంటివి. కనుక మనందరం కూడా ఈ విధంగా ఆ ప్రజాపతిని స్తుతి చేస్తూ ఉపాసన చెయ్యాలి తెలుసుకొని అని అన్నారు. అంతేకాని మన యొక్క సమాజంలో మన ఋషులందరూ కూడా ఎలా జీవించారంటే నిస్వార్థంగా జీవించారు, ఈ ప్రకృతితో మమేకమై జీవించారు. చెట్లు, కొండలు, వాగులు, కోనలు ఇవన్నీ కూడా, ఈ ప్రకృతి అంతా కూడా నాకు ప్రాణదాత. అందుకని వాళ్ళు సఖ్యంగా ఉండేవాళ్ళు, ప్రకృతితో స్నేహంగా ఉండేవాళ్ళు. అలా ఉండడం వల్ల మనకు రక్షణ. వెస్ట్రన్ థాట్ ఏంటంటే ప్రకృతిని జయించాలనేటువంటి ఒక కాంక్ష వాళ్ళకి, ప్రకృతిని జయించాలి. ఆ ప్రకృతిని జయించాలనేటప్పటికి ఏమవుతుందంటే చెట్లు, చేమలు, కొండలు అన్నిటినీ నాశనం చేయడమే, వాటిని అన్నిటి ఛేదించుకుంటూ పోతారు వాళ్ళు. అందువల్ల ప్రకృతి దెబ్బతింటుంది. అది ప్రకృతి దెబ్బతిన్నప్పుడు ఏముందంటే ప్రకృతి వైపరీత్యం వస్తుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు చూడండి, గ్లోబల్ వార్మింగ్ అంటారు, సముద్రంలో నీళ్ళన్నీ కూడా చెడిపోతున్నాయి, ఆ జీవరాశులన్నీ చనిపోతున్నాయి అంటారు, ఈ ఫ్యాక్టరీల్లో ఉన్న కెమికల్స్ అన్నీ అందులో వదిలిపెడుతున్నారు. కనుక మనిషి సముద్ర జలాల్ని నాశనం చేస్తున్నాడు, కొండ పర్వతాలని, మంచు పర్వతాలని కరిగేటట్లు ఉష్ణతని పెంచుతున్నాడు, పెద్ద పెద్ద కొండలు, మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయట. అందుకని గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ చలిగాలు చూసారా, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. కారణం ఏమిటంటే మనిషి యొక్క స్వార్థం. మనిషి స్వార్థమే తన పతనానికే తానే కారణం అవుతున్నాడు మనిషి. విదేశాలలో అంతే, వాళ్ళకేంటంటే ఎంతసేపటికి తను, తన శరీరం తాను, ఈ ప్రకృతిలో ఉన్నదంతా గుంజుకుందామనే స్వభావం, కన్జ్యూమరిజం అంటారు. మనంత కాంట్రిబ్యూషనిజం, అంత కాంట్రిబ్యూట్ చేయడమే మన పని ప్రకృతికి. అలా చేస్తే ప్రకృతి మనకిస్తుంది. ఎక్కడ చూడండి, అందుకనే నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇదే చెప్తుంటారు. నేనేదో గొప్పగా అయిపోవాలని చెప్పి అనుకోవద్దు. ప్రతి కంట్రీ కూడా నేను గొప్పగా ఉండాలి అందరి ముందు, నేను పెద్దవాడిని. ఎందుకు ప్రతి కంట్రీ అట్లా అనుకుంటే మిగతా దేశాలన్నీ కూడా ఆనందంగా ఉండాలా లేదా? అది స్వార్థం అవుతుంది. ప్రపంచాన్ని గురించి ఆలోచించేవాడు కావాలి మనకు, అంతేకాని తన తన దేశాన్ని తన స్వార్థంతో చూసుకుంటే అది కాదు దృష్టి. సర్వమానవ సౌఖ్యం, సౌభ్రాతృత్వం దృష్టి కావాలి మనిషికి. అందుకే ఈనాటికి కూడా ఈ భారతదేశం ఎందుకు గొప్పదంటే ఈ విశ్వ సౌభ్రాతృత్వం, అందరూ మన సోదరులే అన్నారు. అందుకే వివేకానందుడు చికాగో వెళ్ళినప్పుడు సోదరి సోదరమణులారా అనగానే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే సైలెన్స్ అయిపోయి అందరూ నుంచున్నారట. నుంచుని చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఇప్పటికీ చెప్పుకుంటాం ఆ విషయం. అట్లా అడ్రస్ చేసిన వాళ్ళే లేరు వాళ్ళని, ఎవరిని సోదరి సోదరమణులారా అని ఎవరినని అంటారు? పరాయి దేశం వాళ్ళని పోయి జెంటిల్మెన్ అంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి మనల్ని జెంటిల్మెన్ అంటారు. కానీ మన వాళ్ళు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఏమైంది అప్పుడు? అందుకని ప్రపంచం అంతా ఒక కుటుంబం. ఇది భగవంతుడి సృష్టి. ఈ భగవంతుడి సృష్టిలో అందరం ఆనందంగా ఉండాలి. అది మన యొక్క ఋషుల్లో ఇచ్చినటువంటి సంపద. మనకు మన వేదాలలో చెప్పబడినటువంటి గొప్ప విశ్వప్రేమ, విశ్వ సౌభ్రాతృత్వం ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఏదో ఆధునికత పద్ధ పక్కీలో మోడర్నైజేషన్లో అట్లా పడిపోతూ ఉంటే దెబ్బతింటాం. అర్థమైందా? అలా దెబ్బతినకుండా మన యొక్క సంప్రదాయం, మన దేశం, మన యొక్క సంస్కృతి, మన పద్ధతి, మన ఇక్కడే ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే మహానుభావులం కావాలి. అది ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ దేశంలో ఉన్న గాలిని పీల్చుకోవాలి, ఈ దేశంలో నీ నదుల్లో స్నానం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని ఆ మట్టితో స్పర్శతో ఉండాలి. అంత పవిత్రమైనటువంటి దేశం ఇది. అటువంటి ప్రేమ దేశభక్తి ఉంటే ఈ దేశం ప్రపంచ దేశాలకి గురుస్థానంలో ఉండగలదు. గురుస్థానం, గౌరవస్థానం ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే ఈ దేశభక్తితో ఈ దేశాన్ని గౌరవంతో ముందుకు తీసుకువెళతామో అప్పుడు దీనికి గురుస్థానం వస్తుంది. దేశానికి వస్తుందా గురుస్థానం? అక్కడ ఉన్న మనుషులు ఆ యొక్క సంస్కృతిని గౌరవించి ఆ దేశాన్ని గురుస్థానానికి తీసుకువెళ్ళాలి. అది నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం అట్లా ఉండేది, మళ్ళీ తిరిగి అది రావాలి. జగద్గురు గురువుగా ఉన్నది మన దేశం ప్రపంచ దేశాలకి, మళ్ళీ ఆ స్థానాన్ని పొందాలి. మనకున్నది ఎన్ని సోర్సెస్, రిసోర్సెస్ ఉన్నాయో తెలుసా మనకు? మనిషిలో స్వార్థం ఉండడం వలన ఉన్న రిసోర్సెస్ని పాడు చేసుకుంటున్నాం మనం. కనుక మన దేశంలో ఉన్నంత రిసోర్సెస్ ప్రపంచంలో ఎక్కడా లేవు అనే విషయం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మన పిల్లల్ని విదేశాల వైపు చూపు మళ్ళుతోంది, వాళ్ళకి ఇట్లా ఇట్లా పోతుంది. ఆ చూపు మళ్ళేటట్లు చేస్తున్నాం మనం, ఇటు మళ్ళేటట్లు చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం కూడా విదేశ వ్యామోహంలో పడిపోయి శరీర సుఖమే సర్వస్వం అనుకుంటున్నాం. మానసికమైనటువంటి సుఖం, ఆత్మశాంతి లోపల ఉన్నటువంటి జీవుడికి ఒక జన్మ సఫలత ప్రాప్తి అనేది ఉన్నదనే సంగతి తెలియకపోతే మానవ జన్మ నిరర్థకమే కదా. కనుక ఒకసారి ఒక లైఫ్ వేస్ట్ అయిపోతే మళ్ళీ రాదు కదా. ఈ విషయం దిగితే ఇంకా నాకు టైమే తెలియదు, నేను తర్వాత మంత్రానికి వెళతాను. ఇప్పుడు 7వ మంత్రం చదువుతాం. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. 7, 8, 9, 10 వేదాంత సారం అన్నమాట. బృహదారణ్యకం మొత్తంలో ఈ 7, 8, 9, 10 మంత్రాలు చాలా ముఖ్యమైనవి. ఉపనిషత్తులన్నింటిలోకి ఇది సారం, వేదాంతం యొక్క సారం అంత ముఖ్యమైనది. అందుకని ఇక్కడ మనం బాగా విచారణ చేయాలి ఈ మంత్రాన్ని గురించి. చదువుతాం ఇప్పుడు 31వ పేజీ, పెద్ద మంత్రం, కొంచెం కొంచెంగా చదువుతాం. అంతా ఒక్కసారి చదివితే మళ్ళీ ఎక్కదు, ఒకసారి 3 లైన్లు చదువుతాం. మొదట తద్ధేదం తర్హి అవ్యాకృతమాసీత్. తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత అసౌ నామాయం ఇదం రూపమితి. తదిదమపి ఏతర్హి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామాయమిదం రూపైతి. స ఏషః ఇహ ప్రవిష్టః వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి మంత్రం అని అర్థం. ఏం చెప్పబడింది ఈ మంత్రంలో అంటే తత్ హి ఏద్ ఇదం. దీని సారం ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. 3 విషయాలండి మొత్తం వేదాంతంలో మనం తెలుసుకోవాల్సినవి 3 విషయాలు. మనిషిగా పుట్టిన తర్వాత అన్నమాచార్య కీర్తన ఒకటి ఉంది, అన్నమాచార్యున్నదే అనుకుంటాను, మనుషుడై పుట్టి అని ఒక పాట ఉంది, తర్వాత అంతా మీరు చదవండి వెళ్ళి. మనుషుడై పుట్టిన తర్వాత చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అంటే నేను బ్రహ్మ సత్యం అని తెలుసుకోవాలి. ఈ జగత్తు మొత్తానికి పరమాత్మ భగవంతుడే సత్యం. బ్రహ్మ సత్యం. మరి కనపడే జగత్తు, జగత్తు మిథ్యా, అది సత్యం కాదు, అది ఉన్నట్లుగా కనపడుతుంది. ఎండమావిల నీరు, ఎండలో నీరు ఉన్నట్లుగా కనపడుతుంది, మనకు కనపడినంత మాత్రాన సత్యం అవుతుందా? మెరాజ్ వాటర్ అంటారు, ఊషర భూమిలో ఆ ఎండమావి నీరు నిజం కాదు కదా. ఆ నేను చూశానండి అన్నావు, చూసినంత మాత్రం నిజం అవుతుందా? అదేవిధంగా ఈ జగత్తును చూస్తున్నంత మాత్రాన సత్యం కాదు. ఇది సత్యం కాకపోతే అసత్యమా? అవును, సత్యంగా కనిపిస్తున్నది నీకు. అసలు ఈ మాటని అన్నందుకైనా కనీసం చదవాలి కదండి శాస్త్రం. ఏమిటి ఈ శాస్త్రం, ఎట్లా ఈ జగత్తుని అసత్యం అంటోంది, మిథ్య అంటోంది, నేను చూస్తా ఏమిటో అని చెప్పైనా కనీసం క్యూరియాసిటీ కోసమైనా రావాలి, చదవాలి కదా. కొంతమంది అది కూడా ఉండదు, క్యూరియాసిటీ కూడా ఉండదు. కొంతమంది ఆలోచన పరులు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, అసలు ఏ విధంగా, ఎలా, హౌ కెన్ శాస్త్ర సే దట్ దిస్ వరల్డ్ ఈజ్ అన్రియల్, హౌ డేర్. అంటే నేను చూసే జగత్తైనా నా అండర్స్టాండింగ్ అయినా తప్పై ఉండాలి, ఈ జగత్తంతా నాకు కనపడుతుంది, నాకు నిజం అనిపిస్తున్నది. వేదాంతం ఏం చెప్తోంది? ఇది నిజం కాదు అంటోంది. మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సత్యం అయి ఉండాలి, కరెక్ట్ అయి ఉండాలి, ఒకళ్ళు తప్పు అయి ఉండాలి. ఇప్పుడు నేను తప్ప, శాస్త్రం తప్ప, తెలుసుకోవాలి, తెలుసుకుందామా లేదా? లేకపోతే నేను చూసేదంతా మిథ్య అంటుందా శాస్త్రం? ఎట్లా మిథ్య? మిథ్య కాదని నేను నిరూపిస్తా అని చెప్పి శాస్త్రం దగ్గరికి వెళ్ళి పోట్లాడాలా లేదా? కొంతమంది పోట్లాడరు, అంటే అందులో మనకే ఉందిలే అంటారు. అలా అనకూడదు. ఆలోచన పరులు ఏం చేస్తారంటే, నేను చూస్తున్నటువంటి ఈ జగత్తుని ఆ వేదం వచ్చి సత్యం కాదంటుందా? ఎట్లా కాదు, నేను చూస్తాను అని చెప్పి ఆ ఉపనిషత్తుల్లోకి వెళ్ళి చదువుతూ ఉంటే నువ్వన్నా నిర్ణయించాలి. ఉపనిషత్తు నువ్వు చెప్పింది తప్పని మనం చెప్పాలి ఉపనిషత్తుకి, అప్పుడు ఉపనిషత్తు మనకు లొంగిపోతుంది, లేదా ఉపనిషత్తు చెప్పింది మనం ఒప్పుకోవాలి, అప్పుడు మనం ఉపనిషత్తుకు లొంగిపోవాలి, అంతేనా? అది విషయం. అందుకే చెప్తాను, వేదాంతం క్లాసుకు వచ్చే వాళ్ళందరూ ఆలోచన పరులై ఉంటారు, బాగా ఆలోచన పరులు, తెలుసుకోవాలి విషయాన్ని అని జిజ్ఞాసా పరులైన వాళ్లే వస్తారు, కానీ మిగతా వాళ్ళు వచ్చినా నిలవరు. అసలు ఎలా అనగనుగుతోంది ఉపనిషత్తు? జగన్ మిథ్య. తర్వాత ఏమన్నది? జీవః, నేను జీవుణ్ణి, బ్రహ్మ ఏవ నా పరః, వేరే కాదుట. ఆ భగవంతుడు పరమాత్మని ఎవరంటున్నారో సృష్టికర్త, బ్రహ్మ సత్యం, ఆ సత్యమైన బ్రహ్మని నేనుట, అది తెలుసుకోవాలి. నేను ఎట్లా బ్రహ్మాన్ని అవుతాను? భ్రమలో ఉన్నాను ఇప్పటి వరకు, బ్రహ్మను అవుతానా లేదా? అసలు నిజమేనా ఇది? వాళ్ళు ఋషులంటే ఎవరు ఋషులు? అసలు ఈ విషయాన్ని ఏమిటో అంత తెలుసుకుందాం మేము అని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళే ఋషులు. ఇప్పుడు సైంటిస్టులు చూసారా, పరిశోధనలు చేస్తుంటారు సైంటిస్టులు, ఇది ఎలాగైనా సరే దీన్ని బాగా రీసెర్చ్ చేసి పరిశోధన చేసి ప్రపంచానికి చూపించాలి అని చేస్తుంటారా లేదా? నోబెల్ బహుమతి పొందుతారు. మన ఋషులు వేల మంది సైంటిస్టులకి పైన, ఒక్కొక్క ఋషి 1,000 మంది శాస్త్రజ్ఞులతో సమానం, ఒక్క శాస్త్రజ్ఞుడు కాదు. ఈ నోబెల్ బహుమతులు పొందినటువంటి సైంటిస్టులు ఉన్నారు చూసారా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వస్తారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి, ఎక్కడెక్కడి నుంచో, ఏ యూనివర్సిటీలో నుంచి, ఇంగ్లాండ్ లండన్లో అంత డిగ్రీలు చదివి సైంటిస్టులు. అట్లాంటి సైంటిస్టులు అందరినీ 100 మంది 1,000 మందిని ఒక చోట పెడితే మన ఋషితో సమానం కాదు వాళ్ళు, మన ఒక్క ఋషితో సమానం కాదు. అర్థమైందా? అంత గొప్పవాళ్ళు మన ఋషులు. మన ఋషులు గొప్పవాళ్ళు అని తెలుసుకోవాలంటే మనం ఇది చదవాలి. వాళ్ళు మనకిచ్చినటువంటి ఈ గొప్ప విద్యని, ఈ ఖని, జ్ఞాన ఖని ఇది, ఈ ఖని, జ్ఞాన ఖని అయి ఈ ప్రపంచం మొత్తానికి వెలుగు లాంటిది. ఈ వెలుగు చూపించాల్సింది పోయి మనం వెలుగు పొందకుండా మనం చీకట్లో పడుతున్నాం. చీకట్లో పడటం అంటే దుఃఖంలో పడుతున్నాం. ఋషులు ఎప్పుడు దుఃఖపడలే, ఋషులు ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళు, శాంతంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమున్నాయండి? భోగాలు లేవు, ఏమీ లేవు, అయినా సుఖంగా ఉన్నారు. మనకు అన్నీ ఉన్నాయి, నిద్ర పట్టదు, అన్నం అరగడానికి ఒక మాత్ర, నిద్ర పట్టడానికి ఒక మాత్ర, మళ్ళీ వాడిన మాత్ర సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండడానికి మరొక మాత్ర, 12 రకాల మాత్రలు ఉంటాయి డబ్బాలు చుట్టూ, పచ్చ మాత్ర, తెల్ల మాత్ర, పసుపు మాత్ర, నీలం మాత్ర, ఏంటి ఇవన్నీ, ఇది ఒక లైఫా? ఇట్లాంటి జీవితాలే మనకు కావాల్సింది. అందుకని పొద్దున్న లేస్తే ఆ సప్తర్షులను తలుచుకోవాలి. ఋషులే మనకు ఆదర్శం కావాలి. ఆ ఋషులు విన్న మంత్రాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వేదాన్ని ఋషులు విన్నారు. ఆ వేదాలను, మంత్రాలను అవి మనం చదువుతున్నాం ఈరోజు. యాజ్ఞవల్క్యుడు ఋషి, మహా ఋషి, ఈ విద్యని మనకు ఇస్తున్నారు ఆయన. ఇదేమిటో టైం పాస్ చదువుతున్నాం అనుకుంటారు చాలామంది. అందుకని అప్పుడప్పుడు కొంచెం ఘాటుగా చెప్తుంటా నేను. వాళ్ళకి ఏం పని పాట లేదండి, సన్యాసులకు ఏం పని ఉందంటారు? వాళ్ళకేం ఉద్యోగమా, సద్యోగమా, కుటుంబమా, పిల్లల? ప్రపంచం అంతా మా కుటుంబమే. మామూలు కుటుంబంలో అయితే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు. సన్యాసికి ప్రపంచం అంతా కుటుంబమే. ఎంతమంది పిల్లలు తెలుసా? పెద్ద కుటుంబం, పెద్ద భారం. అయినా భారంగా అనుకోరు వాళ్ళు. సన్యాసులు భారంగా అనుకోరు. ఎందుకంటే వాళ్ళకున్న విద్య ఇచ్చేటటువంటి శాంతి ఆనందం వలన అంత విస్తారు. చూడండి, మనం చదవబోయే విద్య ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఏం చెప్తోంది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. మంత్రం చూడకండి ఇప్పుడు. నేను ఈ మంత్రాలు, 4 మంత్రాలకి ఈ సారాంశాన్ని చెప్తున్నాను. అది చెప్తేనే మీకు ఆ మంత్రాలు అర్థమైతే, లేకపోతే అర్థం కావు. ఏం చెప్తోందంటే, ఈ 3 స్టేట్మెంట్లు. ఫస్ట్, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. సరే, ఈ ఉపనిషత్తు ఏం చెప్తోంది? మొదట, తర్హి అవ్యాకృతం ఆసీత్. అవ్యాకృతం అంటే కారణం కనపడకుండా ఈ కార్యప్రపంచం అంతా కూడా అవ్యక్తంగా ఉన్నది అంటున్నది. అవ్యాకృతం అంటే అవ్యక్తం. ఈ ప్రపంచం అంతా కూడా మొదట కనపడని స్థితిలో, ఇప్పుడు చెట్టు ఉన్నదండి, విత్తనం వస్తుంది, ఆ విత్తనంలో ఆ చెట్టు కనపడకుండా ఉన్నదా లేదా? వ్యక్తం కాని స్థితిలో ఉంది, అవ్యాకృతం అంటారు దాన్ని. బంగారంలో కంసాలి వాడు ఆభరణాలు చేస్తే మెళ్ళో గొలుసు వేసుకుంటాం, చేతికి ఉంగరాలు పెట్టుకుంటాం, చేతికి గాజులు వేసుకుంటాం, వేలికి ఉంగరం, చేతికి గాజులు, రకరకాలు వేసుకుంటున్నాం కదా. కంసాలి వాడు ఈ బంగారంలో ఈ ఆభరణాలన్నీ కనపడకుండా ఉన్నాయి ముందు, అందులో నుంచి బయటికి తెస్తున్నాడు ఆయన, ఆ బంగారంలో నుంచి. అవునా? కనుక బంగారం లోపల అవ్యక్తంగా ఉన్న ఈ ఆభరణాలు, ఆభరణాలని ఆయన తీసుకొస్తాడు, ఆ బంగారంలో నుంచి తయారు చేస్తాడు. కనుక అవ్యాకృతంగా ఉన్నాయి ఆభరణాలు, తర్వాత వ్యాకృతమైనవి, వ్యక్తమైనవి. వ్యక్తమైనవి అంటే కంటికి కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఆభరణాలు చూస్తున్నాం, కార్యం అంటారు దాన్ని, ప్రోడక్ట్ అంటారు. ఈ ఆభరణాలు మనం చూస్తున్నా, అవి వాడుతున్నా కూడా దాని యొక్క కారణం ఏమిటి? బంగారమే. వ్యక్త రూపం, అవ్యక్త రూపం, కారణ రూపం, కార్యరూపం. అవ్యక్త రూపం కారణ రూపమైతే వ్యక్త రూపం కార్యరూపం. అలాగే అనేక ఉదాహరణలు. ఈ చెక్క ఉంది, ఫర్నిచర్, ఫర్నిచర్ ప్రోడక్ట్స్, టేబుల్, బెంచ్, డెస్క్ ఇవన్నీ కూడా. చెక్క అనేటువంటిది కారణం. ఈ యొక్క చెక్క సామగ్రి అంతా, ఫర్నిచర్ అంతా కూడా అన్మానిఫెస్ట్ ఫామ్లో ఉంది. వడ్రంగిది వాడి దగ్గర ముందు చెక్క రూపంలో ఉంది, వుడ్గా ఉన్నది, అందులో నుంచే అన్నీ వచ్చినాయి. అదేవిధంగా దారం, ఈ దారం నుంచే కదా వస్త్రాలన్నీ వచ్చినాయి. దారం ఉండం చూసారా, అందులో ఈ వస్త్రం ఉన్నది కనపడకుండా అవ్యాకృతంగా, తర్వాత వ్యాకృతం అవుతుంది, వ్యక్తం అవుతుంది. అట్లా అనేక ఉదాహరణ చూసుకోవచ్చు మనం ప్రపంచంలో. ఈ విషయం చెప్తూ, నామ రూప కర్మ, ప్రతి వస్తువుకి ఒక పేరు. బంగారం ఉన్నది, తర్వాత ఏమేమి పేర్లు వచ్చినాయి? గొలుసు, దానికి ఒక గొలుసు రూపం. గొలుసు ఎక్కడ పెట్టుకుంటారు? మెళ్ళో వేసుకుంటారు. రింగ్ ఎక్కడ పెట్టుకుంటారు? దానికి కర్మ. ఎక్కడది? వేలుకి రింగ్. గాజులు ఎక్కడ వేసుకుంటారు? చేతికి వేసుకుంటారు. దానికి ఒక రూపం, దానికి ఒక పేరు, దానికి ఒక దాని పని దాన్ని చేస్తుంది. ఇప్పుడు పెన్ను అని ఉంది, పెన్ను అనేది పేరు, ఆ పెన్నుకు ఒక రూపం. పెన్నుతో ఏం చేస్తారు? రాస్తారు. పుస్తకం, అది ఒక రూపం, అదొక పేరు, అది చదువుతాం. అందులో కర్మ, నామ రూప కర్మ, నామ రూప కర్మ. ప్రపంచంలో మీరు అన్ని ఇన్ని వస్తువులు చూడండి, దానికి ఒక పేరు, దానికి ఒక రూపం, దానికి ఒక కర్మ, నామరూప కర్మ. ఈ నామరూప కర్మ ఆభరణాలకన్నీ ఉన్నప్పటికీ కూడా అది దాని యొక్క వస్తుత రూపం ఏమిటి? అసలు బంగారమే. ఇప్పుడు ఈ నామరూపం సత్యమా? మీరు చెప్పండి. గొలుసు బంగారం చెబితే బాగా అర్థమవుతుందని చెప్తాను. అది గొలుసు వేసుకున్నాం, ఈ గొలుసు సత్యమా బంగారం సత్యమా? గొలుసు సత్యం అంటే నేను బంగారం తీసుకుంటా, మీరు గొలుసు తీసుకోండి అంటా నేను. మీరు తీసుకోండి. కా స్వామిని గొలుసే సత్యం అన్నారనుకోండి, నాకు బంగారం ఇచ్చేసి నువ్వు గొలుసు తీసుకో అంట. ఈ కుండ సత్యమా మట్టి సత్యమా? మట్టే సత్యం. లేదు కాదు, కుండ కూడా సత్యం అంటే కుండ తీసుకో, నేను మట్టి తీసుకుంటా. కనుక నామరూపం అనేది మిథ్యా. అవునా? ఒప్పుకొని తీరాలి. నామరూపం వేరైతే ఆ గొలుసు వేరు, బంగారం వేరు అనలేరు, అనడానికి ఛాన్స్ లేదు. కనుక ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నామరూపం బ్రహ్మ కారణం. బ్రహ్మ సత్యం, నామరూప జగత్ మిథ్యా. మిథ్యా అంటే ఏంటి? గొలుసు మిథ్యా అవుతుందా? గొలుసు ఉన్నది, కానీ ఆ గొలుసు ఏమై ఉన్నది? బంగారమే అయి ఉన్నది. బంగారాన్నే చూస్తున్నావు, బంగారాన్నే పట్టుకుంటున్నావు. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా నామరూపంగా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మమే ఆ నామరూపాలలో కనపడుతున్నది. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. బంగారం గొలుసు, బ్రహ్మ ప్రపంచం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.